സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം. మొదటి అధ్యాయం 27వ శ్లోకం. శ్వశుధాం సుహృదశ్చైవ తేనయోరుభయోరపి తాం సమీక్ష్య స కౌంతేయ സർവാൻ ബംഭൂനവസ്ഥിതാന്.
അർജുനുഡു തന ബാന്ധവുലന്ദർനീ പരിചിന്തി ഈ വിധംഗാ ചെപ്പബോതുന്നാടു കൃഷ്ണ പരമാത്മതോ. എവരെവർനി ചൂച്ചാടു അനി സഞ്ജയ്ലവാരു ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మని అడిగాడు, నా యొక్క రథాన్ని ఈ సేనల యొక్క రెండు సేనల యొక్క మధ్యలో నిలపమని అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ అదేవిధంగా రథాన్ని అక్కడ నిలిపాడు. నిలిపిన తర్వాత ఎవరెవరిని పరికించాడు అర్జునుడు చూశాడు అంటే వీళ్ళందరినీ చూశాడు అని చెప్పి సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి. శ్వశురాం సుహృదశ్చైవ సేనయోరుభయోరపి, రెండు సేనల వైపు తన యొక్క బంధువులనే చూశాడు, రెండు సేనల వైపు కూడా. మామూలుగా యుద్ధం చేసేటప్పుడు ఒకవైపు మన వాళ్ళు ఉంటారు, మన వెనకాల ఎదురుగా యుద్ధం చేసేటప్పుడు పరాయి వాళ్ళు ఉంటారు, మనకు సంబంధం లేని వాళ్ళు ఉంటారు, మనకు శత్రువులు ఉంటారు. కానీ ఇక్కడ అర్జునుడు పరిస్థితి అలా కాదు. తన వైపున్న వాళ్ళు, ఎదురుగా యుద్ధం ఎవరితో చేయబోతున్నాడో వాళ్ళు కూడా తన కుటుంబ సభ్యులే, తన దాయాదులే, తన కుటుంబ సభ్యులే ఉండడం వల్ల అర్జునుడి పరిస్థితి సంకట పరిస్థితి, కష్టం. ఎందుకంటే తన కుటుంబ సభ్యులే అటువైపు కూడా ఉన్నప్పుడు ఎలా యుద్ధం చేస్తాడు? అందుకని సుహృద అంటే తన క్షేమాన్ని కోరే వాళ్ళు కూడా ఉన్నారు అటువైపు. సుహృదశ్చైవ తాను సమీక్ష, వాళ్ళందరినీ చూసి. సమీక్ష అంటే సమ్యక్ ఈక్ష, బాగుగా అని అర్థం. సమ్యక్ ఈక్ష, బాగా గమనించేలా చూస్తున్నాడు వాళ్ళని. తాను సమ్యక్ సమీక్ష సహా కౌంతేయ, అటువంటి అర్జునుడు, వారందరినీ పరికించినటువంటి అర్జునుడు అని అర్థం. ఆ అర్జునుడు సర్వాన్ బంధూన్ అవస్థితాన్, ఎవరిని పరికించాడు? తన బంధువులందరినీ పరికించాడు. పరికించాడు అంటే చూశాడు అని అర్థం. పరికించాడు అనేది మాట్లాడాను తెలుగులో, మామూలుగా పరికించాడు అనేది ఒక పదం, చూశాడు అనే దానికి. బంధూన్ అవస్థితాన్, ఎవరెవరైతే తన బంధువులందరూ ఉన్నారో అక్కడ వారందరినీ చూశాడు అన్నాడు. చూడగానే అర్జునుడి మనస్సు మారిపోయింది వెంటనే. ఎలా మారింది అనేటటువంటిది వ్యాసాచార్యుల వారు ఈ శ్లోకాల ద్వారా మనకు తెలియజేస్తారు. ఇంతవరకు పోయిన వారం చూశాం, ఇప్పుడు 28వ శ్లోకం చదువుతాం. మొదటి 28వ శ్లోకం మొదటి లైన్ అర్జునుడి యొక్క మనస్తత్వాన్ని వ్యాసుల వారు ఎలా వర్ణించారు దాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. రెండో లైన్ నుంచి అర్జునుడి యొక్క మాటలు. అందుకని మొదటి లైన్కి రెండో లైన్కి మధ్యలో అర్జున ఉవాచ అని వస్తుంది. 28వ శ్లోకం ఈ పుస్తకంలో 28వ శ్లోకమేనా, 28వ శ్లోకం మొదటి లైన్ ఏమో అర్జునుడి యొక్క మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాడు. రెండవ లైన్లో అర్జునుడు మాట్లాడే మాటలు అర్జున ఉవాచ అని ఉండాలి, ఉండకపోతే సరిగ్గా రాసుకోండి. ఉన్నదా? 28వ శ్లోకం చదువుతాం.
కృపయా పరయా విష్ణః విషీదన్నిదమబ్రవీత్.
తర్వాత అర్జున ఉవాచ. సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో, హే ధృతరాష్ట్ర మహారాజా, అబ్రవీత్, ఈ విధంగా పలికాడు అర్జునుడు. అబ్రవీత్ అంటే ఈ విధంగా మాట్లాడాడు అని. ఎవరు? ఆ అర్జునుడు అన్నాడు. ఎటువంటి అర్జునుడు? పరయా కృపయా ఆవిష్ట అన్నాడు. ఇది టర్నింగ్ పాయింట్ అంటారు దీన్ని. కృపయా పరయా విష్ట అంటే జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటారు. చూసారా, ఒక మలుపు, జీవితంలో ఒక మలుపు. అర్జునుడి ఈ జీవితంలో ఒక మలుపు రావడానికి ఈ వాక్యం కారణం. కృపయా పరయా విష్ట అని అర్థం. అర్జునుడి యొక్క మనస్సులో వచ్చినటువంటి మార్పు ఏమిటి అంటే, అర్జునుడి మనస్సు వాళ్ళందరినీ చూడగానే కృపతో నిండిపోయింది. కృప అంటే మామూలుగా దయ అంటాం మనం తెలుగులో. ఇక్కడ వాళ్ళందరి మీద దయతో నిండిపోయింది. దయ వాళ్ళందరి మీద దయ కలిగింది. జాలి, కృప అంటే ఏమిటి? జాలి కలిగింది మనస్సులో. ఒక జాలి భావన ఆవిష్ట అంటే నిండుకున్నది అని అర్థం. అర్జునుడి మనస్సు ఒక జాలితో, ఒక దయతో, కృపతో నిండిపోయిందట. ఎప్పుడు? ఒకసారి ఇట్లా చూశాడు, ఒకసారి ఇలా చూశాడు అంటే మళ్ళీ అందరు ఇట్లా చూడంగానే ఒక దిగాలు పడిపోయింది. జాలితో నిండిపోయింది హృదయం అంతా కూడా అని అర్థం. ఇక్కడ కృప అంటే నిజంగా ఆ అర్థం కాదు, జాలి అని కూడా కాదు. రెండు రకాలైనటువంటి దయ. చిన్న సూక్ష్మ విషయం ఇది. ఒక్కొక్కసారి ఎవరన్నా తప్పు చేస్తే మనం దండించడానికి వెళతాం. దండించడానికి వెళ్ళినప్పుడు వద్దులే పాపం అని చెప్పి జాలిపడి ఆ పని చేయడం ఆపేస్తాం, దండించడం ఆపేస్తాం. అది దయ అంటారు. అది ఒక రకమైన దయ. ఎప్పుడైతే నువ్వు దండనార్హుణ్ణి దండన చెయ్యకుండా దండించడానికి పర్వాలేదు, వాడిని క్షమించవచ్చు, క్షమించి వదిలేయచ్చు అని నువ్వు దయను పొందితే అది వేరొక దయ, ఒక రకమైనటువంటి దయ, కృప. కానీ ఎక్కడైతే నువ్వు శిక్షించడానికి వాడు అర్హుడో, శిక్షకు అర్హుడో, అక్కడ దయ వచ్చిందనుకో అది అపాత్రదానం. ఆ దయ సరి అయినది కాదు. అర్థమైందా? దయకు అర్హుడు కాదు వాడు. కృపకు అర్హుడు కానప్పుడు నువ్వు గనక దయ చూసావంటే వాడి మీద, ఆ దయ ఎటువంటిదంటే చూపకూడనటువంటి చోట దయను నువ్వు చూపితే పరయా విష్ట అని అర్థం. పరయా కృపయా విష్ట. పరయా అంటే ఏమిటి? అత్యంతమైనటువంటి దయ చూపడానికి కూడా వాడి అర్హత లేని వాడి మీద నువ్వు దయ చూపిస్తే అది పరయా కృపయా విష్ట అని అర్థం. వాడు దండనార్హుడైనప్పుడు దండనార్హుడి మీద కూడా నువ్వు కృపను పొందావంటే నీ కృప ఎటువంటిదంటే పరయా కృపయా విష్ట అంటే నీ బుద్ధిని కూడా వివేకాన్ని కూడా మరుగుపరిచేటటువంటి దయ. ఎలాగైతే అర్హత లేని వాడికి దానం చేస్తామో, దయం పొందడానికి కూడా అర్హత లేని వాడి మీద దయను పొందకూడదు, చేయకూడదు, దయను చూపించకూడదు. అలా ఎందుకు చూపిస్తారు అంటే, ఎప్పుడైతే అవతలి వాళ్ళ మీద రాగం ఏర్పడుతుంది, అనురాగం, మమకారం, ఆ అనురాగం తీవ్రంగా ఏర్పడినప్పుడు అది పరయా కృపయా విష్ట. అది ఇంకా తప్పు చేశారు వాళ్ళు, మనం దండించాలి అనేసి మర్చిపోతాం. ఎందుకంటే మన వాళ్ళు అయ్యేటప్పటికీ అది వాళ్ళ మీద దయ చూపిస్తాం అనమాట. కృపయా పరయా విష్ట అంటే కృపయా పరయా విష్ట అంటే ఇక్కడ రాగేణ ఆవిష్ట అని అర్థం. ఇక్కడ కృపయా అంటే నిజంగా అటువంటి దయని తీసుకోకూడదు. అర్జునుడికి కలిగింది వాళ్ళ మీద దయ కాదు. ఇంతవరకు కోపంతో బుసలు కొడుతున్నటువంటి అర్జునుడు కానీ వెంటనే ఎట్లా వస్తుంది దయ వాళ్ళ మీద? ఆ దయ కాదది, రాగేణ ఆవిష్ట. రాగంతో మనస్సు నిండిపోయింది. ఆవిష్ట అంటే నిండిపోయినది, ఆవేశింపబడిన వాడై అని అర్థం. ఆవేశించిందంట చూసారా, ఆవేశించడం మనిషిని వాడిని ఆవహించిందండి అంటుంటారు. పరయా కృపయా ఆవిష్ట అంటే ఆ యొక్క రాగం. రాగం అంటే ఏమిటి, వాళ్ళు నా వాళ్ళు అనేటువంటి అనురాగం అంటారు చూసారా తెలుగులో. అనురాగం తెలుగులో ఏమిటి, తెలుగులోనే కదా చెప్పాలి అనురాగం. వాళ్ళ మీద అనురాగం పెరిగిపోయిందన్నమాట. కృపయా పరయ, ఆ పరయ అనేటువంటిది విశేషణం. కృపయా ఎటువంటి కృప, సామాన్యమైన కృప. పరయా కృపయా విష్ట అంటే చాలా అత్యంతమైన అని అర్థం. పరయా కృపయా విష్ట అంటే కప్పి వేసింది అని అర్థం. ఆవిష్ట అంటే కప్పి వేసింది మనిషిని, మనస్సుని. కృపయా పరయా విష్ట తెలుగులో చెప్పాలంటే మిక్కుటమైన అని అర్థం. మిక్కుటమైన అత్యంతమైనకి అనేక పదం మిక్కుటమైన అంటారు. తీవ్రమైన అనురాగంతో హృదయం నిండిపోయినది అని అర్థం. తీవ్రమైన అనురాగంతో హృదయం నిండిపోయింది. ఎంత తీవ్రంగా ఉంటే అనురాగం, అంత తీవ్రంగా ఉంటుంది దుఃఖం కూడా. ఆ అనురాగ విషయం గనక మనకు దూరమైతే అంత తీవ్రంగా దుఃఖం వస్తుంది మనకు. ప్రపోర్షనేట్ గా ఉంటుంది అన్నమాట. ఎంత దుఃఖం అండి, ఇప్పుడు మనకి ఇంత దుఃఖం ఉన్నది అంటే నీకు ఎంత అనురాగం ఉందో అంత దుఃఖం ఉంటుంది కరెక్ట్ గా. దుఃఖంలో తేడా ఏంటంటే, పేపర్లో చూస్తాం రోజు చాలా మంది చనిపోతూ ఉంటారు, అందులో వేస్తారు కదా పేర్లు అవన్నీ కూడా, అవన్నీ చూసి అంటాం. అంటే ఏమిటి, వాళ్ళందరి మీద మనకేం అనురాగం లేదు కాబట్టి మనకు అంత దుఃఖం ఉండదు కదా, అందుగా పట్టించుకో. కానీ అదే మన సంబంధించిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మనకు అనుచరులు, లేక మన కుటుంబంలోని వాళ్ళు, మన బంధువులైతే ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క బాధ. కారణం ఏమిటి, చనిపోవడం ఒకటే కదా, వీళ్ళు చనిపోయినా వాళ్ళు చనిపోయినా ఒకటే కదా. చనిపోవడం ఒకటే అయినప్పుడు వీళ్ళ మీద మాత్రం, వీళ్ళు ఒకళ్ళు చనిపోతేనేమో వెంటనే మర్చిపోతాం, అసలు అనిపించదు మనకు. ఎక్కడో చనిపోతే అయ్యో పాపం అంటాం. అదే మన బంధువులైతేనేమో ఒక 13 రోజుల దాకా చెప్పుకుంటూ ఉంటాం. అది ఇంకాస్త దగ్గర వాళ్ళైతేనే 4 రోజులు చెప్పుకుంటూ ఉంటాం. ఇంకాస్త దగ్గర వాళ్ళైతే 7 సంవత్సరాల తరబడి. తర్వాత ఏంటంటే మర్చిపోతాం. ఎంతటి వాళ్ళమైనా మర్చిపోతాం. మర్చిపోకపోతే బతకలేడు కదా మనిషి, అందుకని మర్చిపోవాలి. అదేవిధంగా మనిషి అనురాగము దుఃఖము సమానంగా ఉంటాయి. ఎంత అనురాగం ఉంటే అంత దుఃఖం కూడా వస్తుంది. ఎందుకంటే అనురాగ విషయం గనక మనకు దూరమైన, ఆ అనురాగ విషయానికి ఏదైనా కష్టం కలిగినా మనలో దుఃఖం నిండిపోతుంది. అది పరయా కృపయా విష్ట. ఎందుకు వచ్చింది అంత దుఃఖం అంటే, ఇదంతా బ్యాక్గ్రౌండ్ కదా, ఇది సినిమా కాదు కదా, నేను చెప్పాలి. సినిమాలు అయితే చూపిస్తారు వాళ్ళు, ఇక్కడైతే మనం చెప్పాలి. ఎందుకు ఇంత అనురాగం వచ్చింది అర్జునుడి మనస్సులో అంటే, భీష్ముణ్ణి చూశాడు, ద్రోణుణ్ణి చూశాడు, వీళ్ళందరినీ చూడంగానే, తన మిత్రులందరినీ చూడగానే యుద్ధరంగంలో ముఖ్యంగా భీష్ముడు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి, పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి అన్నాడు. ఏమేమి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి, వాళ్ళ తాత దగ్గర కూర్చొని ఆడుకున్నట్టు గుర్తుకొస్తుంది, ముద్దు పెట్టుకుంటున్నట్టు గుర్తొస్తుంది, కౌగిలించుకున్నట్టు, ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. పరిగెత్తి పరిగెత్తి తాత భుజాల మీద కూర్చొని ఆడుకున్నట్టు ఇవన్నీ గుర్తుకొస్తాయో రావా. అట్లా ముద్దు పెట్టుకున్నటువంటి తాత నన్ను ముద్దుల వర్షం కురిపించాడు భీష్ముడు అర్జునుడి మీద అప్పుడు. ఇప్పుడు అటువంటి తాత మీద నేను బాణాలు కురిసి పెరించాలి, బాణాల వర్షం కురిపించాలి ఇప్పుడు అన్నాడు. చూడండి ఎంత మార్పు, నా మీద అంత ప్రేమ, అంత ఆప్యాయతను చూపించినటువంటి ఒక వ్యక్తి మీద నేను నమస్కారాలు చేయవలసింది పోయి తాతని వెళ్ళి కౌగిలించుకోవాలి కదా పోయి, కానీ ఆయన మీద బాణాలు వేయడమా అనే మనస్సులో ఒక రీల్ లాగా తిరిగిపోయింది ఎర్రన అర్జునుడి మనస్సులో. అదేవిధంగా ద్రోణాచార్యుడు నన్ను ద్రోణాచార్యుడు ఎంతగా అభిమానించాడు నన్ను. అటువంటి ద్రోణాచార్యుణ్ణి నేను పోయి బాణాలతో చంపగలనా ఆయన్ని? మా పిల్లలందరూ ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ నేను వాళ్ళ క్షేమాలు చూడవలసిన వాడిని. నేను పోయి వాళ్ళందరినీ చంపితే రక్తం మడుగులో వాళ్ళందరూ పడిపోతే రేపు నేనేమైనా భరించగలనా? అసలు ఇట్లాంటి క్రూరమైన యుద్ధం చేయడానికే నేను వచ్చాను అని చెప్పి ఒక్కసారి మనసు మారిపోయింది. అక్కడికి రాగానే కోపంతో వచ్చిన అర్జునుడు మనస్సు అనురాగంతో నిండిపోయింది. కోపంతో వచ్చిన అర్జునుడికి వాళ్ళందరినీ చూడగానే పాత స్మృతులు గుర్తుకొచ్చినాయి, పాత జ్ఞాపకాలు, చిన్నప్పుడు ఆడుకున్నవి, చిన్నప్పుడు ఎగిరెగిరి గంతులేసి అందరూ నవ్వుకుంటూ ఆడినటువంటివన్నీ గుర్తొచ్చినాయి. వారి ఇంట్లో ఉన్నటువంటి ఆ సందర్భంలో మాట్లాడుకున్న మాటలు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి మనసులో. వచ్చేటప్పటికీ వీళ్ళనా, నేనా, చంపటమా అని చెప్పి మనసులో ఒక అట్లాగే టర్నింగ్ అనమాట. కోపంతో ఉన్న అర్జునుడు మనస్సు అనురాగంతో నిండిపోయింది. ఎప్పుడైతే అనురాగంతో నిండిపోయిందో కృపయా పరయా విష్టః అర్జునః, అటువంటి మనస్సుతో ఈ విధంగా కృష్ణ పరమాత్మతో అంటున్నాడు. ఏమని అంటున్నాడు? అటువంటి మనస్సుతో అని అర్థం. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, మనిషి పుట్టిన తర్వాత ప్రతి వాళ్ళకి భావోద్వేగాలు ఉంటాయి. ప్రతి మనిషికి మనస్సులో భావ ఉద్వేగాలు ఉంటాయి. ప్రేమ, కరుణ, దయ, దాక్షిణ్యం ఇవన్నీ ఉండడం సహజం, అనురాగం ఉండడం సహజం. కానీ ఈ అనురాగం అతిగా మనకు ఎప్పుడైతే మన పిల్లల మీద, మన కుటుంబ వ్యక్తుల మీద, వీళ్ళందరి మీద మనకు అనురాగం, ప్రేమ అతిగా పెరిగి 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 ఏం చేస్తాయంటే, ఒక్కసారి అవి మన మనస్సుని పూర్తిగా ఆక్రమించేస్తాయి. మనస్సును పూర్తిగా ఆక్రమించడం అంటే ఏమిటి? ఆ వ్యక్తి ఎటువంటి తప్పు చేసినా, ఆ వ్యక్తి ఎట్లా ప్రవర్తించినా కూడా నావాడు కదా, నావాడు కదా అని చెప్పి మనస్సు అనురాగాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల్ని చూడాలి మనం ఇప్పుడు, జ్ఞాని, అజ్ఞాని. అజ్ఞాని మనస్సులో అనురాగం, ప్రేమ, ఆప్యాయతడు పెళ్ళుబికితే ఏమవుతుందంటే దుఃఖానికి దారితీస్తుంది. జ్ఞానిలో కూడా ప్రేమ ఉంటుంది, జ్ఞానిలో కూడా దయ ఉంటుంది. జ్ఞాని మనస్సులో కూడా ఆయన రాయి కాదు కదా, వాళ్ళకు కూడా మనస్సు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది, కరుణ ఉంటుంది వాళ్ళకు కూడా. కానీ వారి యొక్క అనురాగము, ప్రేమ, దయ వారి వివేకాన్ని కప్పివేసేంతగా వాళ్ళకి అనురాగం ఉండదు జ్ఞానికి. అది జ్ఞానికి అజ్ఞానికి, మామూలు సాధారణ వ్యక్తికి, శాస్త్రం చదివి ఉన్నటువంటి వ్యక్తికి భేదం ఏమిటి అంటే, అజ్ఞాని అయిన వాడు తన అనురాగం మీద అనురాగానికి లోనుడైపోతాడు, అనురాగానికి బానిసైపోతాడు, అనురాగంతో బలహీనుడైపోతాడు, ఇతని మనస్సు బలహీనం. జ్ఞాని మనస్సు అనురాగం వల్ల, ప్రేమ వల్ల బలహీనం కాదు. జ్ఞాని మనస్సు అనురాగం, ప్రేమ వల్ల అతని వివేకాన్ని కోల్పోడు, వివేకం పనిచేస్తూనే ఉంటుంది, ధర్మాధర్మాలు పనిచేస్తూనే ఉంటాయి. ఏది ధర్మం, ఏది అధర్మం అని బుద్ధి విచక్షణ ఉంటుంది, వివేకం ఉంటుంది. అందుకని వెంటనే ప్రతీకారం తీసుకోవడం కానీ, వెంటనే చూపించడం కానీ బయటికి కనిపించదు. జ్ఞాని యొక్క ప్రేమ అనురాగం బయటికి కనపడదు. అజ్ఞాని అయితే శారీరకంగా, వాచికంగా వ్యక్తం అవుతుంది ఎక్కువగా. అజ్ఞాని యొక్క అనురాగం, ప్రేమ, ఆప్యాయతలు శరీరం ద్వారా, శరీర కదలికల ద్వారా చూపిస్తాం, వాచికంగా మనసు మాటల ద్వారా వ్యక్తం చేస్తాం. ఎందుకంటే మనసులో పొంగుతున్నదంతా మాటల రూపంలో, శరీర అంటే చేష్టా రూపంలో వ్యక్తం అవుతుంది. అందుకని వాళ్ళని వెంటనే కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తుంటాం కదా, రకరకాలుగా మాట్లాడటం వాళ్ళతో ఇవన్నీ చేస్తూ ఉంటాం. జ్ఞాని అయితే ఆ ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది, కరుణ ఉంటుంది, కానీ శారీరక చేష్ట, వాచిక చేష్ట ఇష్టం వచ్చినట్లుగా ఉండదు. అవి రెండు ఉండవు. మానసిక లెవెల్లోనే ఉంటుంది అది జ్ఞానికి. జ్ఞాని యొక్క అనురాగం, ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ కూడా మానసిక లెవెల్లోనే ఉంటాయి, కానీ శరీర వాచికంగా వ్యక్తం కావు. అజ్ఞానికైతే అతిగా వ్యక్తం అవుతాయి, జ్ఞానికి మనస్సులోనే ఉంటాయి. అర్థమైందా? అందుకని ప్రేమ కరుణ లేకపోవడం అనేది ఉండదు. జ్ఞానికి ఇంకా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది ఆయనకి. వీళ్ళకుండేదంతా ఒక పొంగు లాంటిది, పాల పొంగు లాంటిది. కాసేపు ఉంటుంది, మళ్ళీ తిడతాడు. కొద్దిసేపు ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది. ఎంత ప్రేమించాడు ఆ మనిషిని దూషించి, దూషించిన మనిషిని, గౌరవించిన మనిషిని దూషించి, తిట్టి కొట్టి అన్ని అరిచి బాధ పెడతాడు. జ్ఞాని అలా చేయడు. ఏ వ్యక్తి మీద అయితే దయ ఉందో, ఎప్పుడు దయ ఉంటుంది, ఎప్పుడు కరుణ ఉంటుంది, ఎప్పుడు ప్రేమ ఉంటుంది జ్ఞానికి. చూసారా, అవివేకి అజ్ఞానికి ఉన్నటువంటి ప్రేమానురాగాలకి, ఆప్యాయతలకి, జ్ఞానికి ఉన్నటువంటి అనురాగానికి భేదం తెలుస్తుందా ఇప్పుడు? అందువల్ల జ్ఞాని యొక్క ప్రేమ, కరుణ, ఆ భావోద్వేగాలన్నీ కూడా జ్ఞాని యొక్క వివేకాన్ని పోగొట్టం. ఎందుకంటే అది మనసులోనే ఉంటుంది. మనసులో ఉన్నదాన్ని ముందు దాన్ని పరిశీలిస్తూ ఉంటాడు అన్నమాట. దానికి బానిస కాడు, దాన్ని ఒక నియమంగా ఉంచు ఉంటాడు. దాన్ని అతిగా వ్యక్తం చెయ్యడు. ఎంతవరకు కావాలో, ఎప్పుడు కావాలో అప్పుడే వ్యక్తం చేస్తాడు. కానీ ఈ అజ్ఞాని వీటికి బానిసైపోతాడు. అందుకని వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ప్రేమ వచ్చినా అంతే, ద్వేషం వచ్చినా అంతే. ఏం మాట్లాడతారో తెలియదు, ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలియదు. అందుకే మనం చూస్తుంటాం చాలా మందిని, వాళ్ళ ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇంతవరకు బాగానే ఉన్నాడుగా, ప్రేమగా ఉన్నాడు, చాలా హలో హలో హవ్వారియూ హవ్వారియూ అంటే హనీ హనీ అంటాడు, తర్వాత మనీ మనీ అంటాడు, శని శని అంటాడు. ఎంత మారిపోయినాడు అంటే అట్లా మారుతారు వాళ్ళు. వాళ్ళల్లో ఏదొచ్చినా కూడా ఎక్స్ట్రీమిటీస్ అన్నమాట వస్తాయి, కానీ జ్ఞానిలో అట్లా రావు. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అజ్ఞానియా, జ్ఞానియా అర్జునుడు అంటే అజ్ఞాని. ఆ అజ్ఞాని అవడం వల్ల ఆ మమకారం, అనురాగం ఉప్పొంగి మనసులో, ఆ బుద్ధిని కప్పివేస్తుంది. అందుకనే ఆవిష్టహ అన్నాం. అలా కప్పివేయంగానే అర్జునుడి మాటలు ఎట్లా వస్తున్నాయి నోట్లో నుంచి, శరీర ప్రవర్తన ఎట్లా ఉంది చూస్తారు. ఇప్పుడు అర్జునుని యొక్క ప్రవర్తన, శారీరక ప్రవర్తన, వాచిక భాషణం ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. ఈ వర్ణనను నేను చెప్పడానికి కారణం ఆ శ్లోకాలే. అర్థమైందా? అర్జునుడి యొక్క శారీరక స్పందన, వాచిక భాషణం ఎలా ఉన్నాయి, ఎటువంటి మాటలు వస్తున్నాయి అర్జునుడి నోట్లో నుంచి అంటే అజ్ఞాని అర్జున అని తెలిసిపోతుంది మనకి. చదువుతాం శ్లోకం. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమ హర్షశ్చ జాయతే గాండీవం సంసతే హస్తాత్ స్రంసతే హస్తాత్ స్వచ్ఛైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి
విపరీతాని కేశవ.
అర్జున ఉవాచ. అర్జునుడు ఈ విధంగా కృష్ణ పరమాత్మతో అంటున్నాడు అని సంజయుల వారు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఏమన్నాడు అర్జునుడు, హే కృష్ణ, యుద్ధం సముపస్థితం ఇమం స్వజనం దృష్ట్వా. యుద్ధం అంటే యుద్ధం చేయడానికి ఇచ్చతో వచ్చినటువంటి ఈ యుద్ధ వీరులందరినీ అని అర్థం. యుద్ధం అంటే యోద్ధం ఇచ్చా యుయుత్స తం యుయుత్సం. యుయుత్సం అంటే యుద్ధము భూమిలో యుద్ధము చేయడానికి కోరికతో వచ్చినటువంటి ఇచ్చతో వచ్చినటువంటి వారందరూ అని అర్థం. యుయుత్సం ఉత్సుకత. ఉత్సుకత వేరు, ఇచ్ఛ వేరు. ఉత్సుకత అంటాం తెలుగులో, యుత్సం అంటే ఉత్సుకతో వచ్చిన వాళ్ళు అంటే ఉత్సుక అంటే చాలా లైట్గా ఉంటుంది, ఇక్కడ తీవ్రమైనటువంటి అని అర్థం. యోద్ధం ఇచ్ఛ మామూలు లైట్ లైట్గా థింగ్స్కి ఉత్సుకత అంటాం. యుద్ధంలో యుద్ధం చేయడం ఉత్సుకత కాదు కదా. వాలీబాల్ ఆటం ఉత్సుకత, క్రికెట్ ఆటం ఉత్సుకత, యుద్ధం చేయడం ఉత్సుకత అను. అది తీవ్రమైనటువంటి ఇచ్ఛ అంటాం. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది పదాల్లో కూడా, మాటల్లో ఎంత అర్థమో ఉంది కదా. యూత్సం వాళ్ళందరూ ఎక్కడున్నారు, సముపస్థితం. ఉపస్థితం అంటే అక్కడ చేరినటువంటి. సమ్యక్ ఉపస్థితం అంటే వాళ్ళందరూ చక్కగా ఆయుధాలతో వాహనాలతో అక్కడికి అన్ని కవచాలన్నీ పెట్టుకొని యుద్ధంలో వచ్చి ఉన్నారు. పెన్ను పుస్తకాలు తీసుకొని రాలే వాళ్ళు. యుద్ధంలో బాణాలతో గదలతో వచ్చారు యుద్ధ భూమికి. గుర్రాల మీద ఏనుగుల మీద తయారుగా వచ్చున్నారు. సముపస్థితం యుత్సం సముపస్థితం ఇమం స్వజనం. ఇమం అంటే ఈ వీరందరిని. ఇమం స్వజనం అంటే నా వారిని అని అర్థం. ఈ స్వజనం అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఎవరో అయితే పర్వాలేదు, కొట్టేసి చంపేసి వెళ్ళిపోవచ్చు. నాలుగు బాణాలు వదిలిపెట్టేసేసి వీరచక్ర పరమ వీరచక్ర అని చెప్పి బిరుదు తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ స్వజనం యుత్సం సముపస్థితం, ఈ యుద్ధం చేయడానికి వచ్చిన వారందరూ ఎవరయ్యా అంటే నావారే. స్వజనం అంటే నా మనుషులు. ఇటువైపు నా మనుషులే, అటువైపు నా మనుషులే. నేనెవరితో యుద్ధం చేయాలో వాళ్ళందరూ స్వజనం. అంటే ఇక్కడ ఏమిటి, శంకరాచార్యులు వారు రాస్తారు భాష్యంలో ఈ స్వజనం అనే మాటకి, అహం ఏతేషాం మమ ఏతే, వీరు నావారు నేను వారి వాడిని, వారు అందరూ నావాళ్ళు నేను వాళ్ళవాడిని అని అర్థం. అహం త్వదీయాహ తే మదీయాహ అని అర్థం. నేను వారందరికీ సంబంధించిన వాడిని, వాళ్ళందరూ నాకు సంబంధించిన వాళ్ళు అని అర్థం. అహం త్వదీయాహ నేను వాళ్ళందరికీ సంబంధించిన వాడిని, వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు అని అర్థం. ఆ మాటలు స్వజనంలో అంత అర్థం ఉంది. వీరు నావారు నేను వారికి సంబంధించిన వాడిని. అప్పుడే కదా మమకారం వస్తుంది, అప్పుడే కదా మమకారం వస్తుంది ఎక్కువగా. అందుకని ఆ స్వజనం అనే మాట యుద్ధానికి రాకముందు వాళ్ళు స్వజనమా కాదా, స్వజనమే. యుద్ధ భూమిలోకి రావడానికి ముందు కూడా వాళ్ళందరూ తనవాళ్లే కదా, అప్పుడు ఎందుకు కోపంతో వచ్చాడు. కానీ వాళ్ళని చూడంగానే మనసు మారిపోయింది. అంతవరకు బాగానే ఉన్నాడు, మనం కూడా అంతే. దూరంగా ఉన్నప్పుడు తెలియదు, దగ్గరికి రాగానే అన్ని గుర్తుకొస్తాయి. ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, తాపం వస్తుంది, అన్నీ వస్తాయి. ప్రేమలు పెళ్ళు పొగుతాయి మనిషికి. వాళ్ళందరినీ చూడంగానే మరీ ఎక్కువైపోయింది. దూరంగా ఉంటే తెలియదు, దగ్గర ఉన్నప్పుడే ఎక్కువగా ఎక్కువ అవుతుంది మనిషికి అన్నట్టుగా ఇక్కడ కూడా స్వజనం అన్నాడు. దృష్ట్వా చూసి అన్నాడు. ఆ యొక్క తన బాంధవులందరినీ చూసి, తన వారిని అందరినీ చూసి, నేను చూశాను అని చెప్తున్నాడు. దృష్ట్వా యూత్సుం సముపస్థితం స్వజనం దృష్ట్వా, వీళ్ళందరినీ చూసి ఏమైంది తెలుసా నాకు, ఏమైంది నాకు అంటున్నాడు. తర్వాత 29వ శ్లోకంలో మమ గాత్రాణి సీదంతి, ఇప్పుడు శారీరకంగా మార్పు వస్తున్నది మనిషిలో, అర్జునుడిలో ఒక శారీరకంగా ఒక పరిణామం వస్తున్నది. ఆ యొక్క భావోద్వేగం వల్ల అర్జునుడిలో ఒక భావోద్వేగం వల్ల శరీరంలో ఒక మార్పు వస్తున్నది. ఏమిటి చెప్తున్నాడు 28వ 9వ శ్లోకంలో, 2వ లైన్ చూడండి. మొదట రోమహర్షః వేపదుచ్చే మే శరీరే. రోమహర్ష అంటే ఏమిటి, నా శరీరం గగుర్పాటు చెందుతున్నది. శరీరం గగుర్పాటు అంటారు చూసారా, రోమాలు పులకించడం అంటారు. గగుర్పాటు చెందడం అంటే భయాన్ని కలిగినప్పుడు గగుర్పాటు అంటాం, అదే మంచిగా సంతోషం కలిగిదైతేనేమో రోమాంచం అంటాం. ఇక్కడ రోమాంచమే కానీ ఆ రోమాంచం భయంకరం, భయం మూలంగా వచ్చినటువంటి రోమాంచాన్ని గగుర్పాటు అంటారు. గొంగళి పురుగును చూస్తే ఎట్లా ఉంటుంది, రోమాంచమా గగుర్పాట అన్న, గగుర్పాట అంటారు. అందుకని రోమాంచం అంటే మంచి విషయాలు చూసినప్పుడు రోమాంచం, పులకించడం అంటారు, పులకించడం. గగుర్పాటు పులకించడం రెండు రోమాంచమే, గగుర్పాటు రోమాంచం వేరు, పులకించే రోమాంచం వేరు. అర్థమైందా? కనుక రోమాంచం అంటే వెంట్రుకలు నిలబడతాయి అన్నమాట, అవి పులకించినప్పుడు నిలబడతాయి, గగుర్పాటు వచ్చినప్పుడు నిలబడదు. అది వ్యక్తం చేస్తున్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడికి. రోమహర్ష అన్నారు, రోమహర్ష అన్నారు, గగుర్పాటు చెందుతున్నాను నేను అని అర్థం. నా శరీరం గగుర్పాటు చెందుతున్నది. అంతేకాదు 2వ లక్షణం, వేపదుశ్చే, చెమటలు పడుతున్నది. వేపదుశ్చే మే శరీరే, నా శరీరమునందు వణుకు పుడుతున్నది, కంపనము చెందుతున్నది. వేపతుహు అంటే కంపనం. రోమాంచము గగుర్పాటు, వేపధు కంపనం, వణుకు వణకటం శరీరం. రోమహర్ష వేపధు మే శరీరే, నా శరీరమునందు. తర్వాత ఏమైంది లక్షణం, రోమహర్ష వేపధు మే శరీరే. తర్వాత గాండీవం సంసతే హస్తాత్, తర్వాత సీదంతి మమ గాత్రాణి. మొదటి లైన్ చూడండి, మమ గాత్రాణి నా శరీరము సీదంతి, నా శరీరము సీదంతి అంటే పట్టు తప్పిపోవడం, పట్టు తప్పిపోతున్నది అని అర్థం. నా శరీర అవయవములు గాత్రాణి అంటే ఇక్కడ గాత్రం అంటే గొంతు కాదు, గాత్రం అంటే ప్రతి అవయవం, చేతులు కాళ్ళు ఈ అవయవాలన్నీ కూడా, ఈ అవయవాలు నా అవయవాలన్నీ కూడా మమ గాత్రాన్ని సీదంతి పట్టుదప్పిపోతున్నవి. అంతేకాదు ముఖం చ పరిశుష్యతి, ముఖం అంటే నోరు, పరిశుష్యతి, శుష్యతి అంటే వెండిపోవడం, పరిశుష్యతి అంటే పూర్తిగా ఎండిపోతున్నది, నోట మాట రావడం లేదు అర్థం. మనకు కూడా ఎప్పుడైనా నోరు ఎండిపోతే మాట రాదు. చాలామంది ఉపన్యాసం ఇవ్వడానికి ప్రిపేర్ అవుతారు పేజీలు పేజీలు, తర్వాత అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళంగానే నోరంతా ఎండిపోతుంది, ఒక్క మాట బయటికి రాదు. అది ముఖం పరిశుష్యతి అంటే. ఇప్పుడు నా నోరు కూడా అలా ఎండిపోతున్నది అన్నాడు. శరీరం వణుకుతున్నది, కంపనం చెందుతున్నది, గగుర్పాటు చెందుతున్నది, నా అవయవాలన్నీ నా స్వాధీనంలో లేవు, నోరు ఎండిపోతున్నది అన్నాడు. ఈ లక్షణాలన్నీ ఏమిటన్నాడు, ఇవన్నీ అనురాగం కలిగినప్పుడు మనిషికి అత్యంతమైనటువంటి అనురాగం కలిగినప్పుడు కొంతమంది మీద తాను చెయ్యవలసిన కార్యం ఏమిటి? యుద్ధం. అందువల్ల గగుర్పాటు చెందుతున్నాడు. లేకపోతే వాళ్ళందరినీ చూసి సెకండ్ ఇచ్చేవాడు కదా హాయిగా, కానీ ఇక్కడ యుద్ధం చేయాలి ఇప్పుడు. అందువల్ల గగుర్పాటు వస్తుంది, శరీరం వణికిపోతున్నది, శరీరంలో చెమటలు పట్టి మనిషి తన యొక్క అసక్తతను వెల్లడిస్తున్నాడు అర్జునుడు. వేపధుశ్చ శరీరేమే రోమహర్షస్య జాయతే. తర్వాత సీదంతి మమ గాత్రాణి, నా శరీరం అంతా వణుకుతున్నది. ముఖం చ పరిశుష్యతి, ఈ శరీర లక్షణాల వల్ల ఏమిటి? గాంధీవం సంసతే హస్తాత్. ఇదైతే సినిమాలో చూపిస్తారు బాగా, ఫోకస్ చేసి జూమ్ చేసి చూపిస్తే అర్జునుడి ముఖంతో చెమటలు పట్టి శరీరం వణుకుతున్నట్టుగా, చేతిలో బాణం ఉంది కదా, బాణం కింద పడిపోతున్నది. ఎప్పుడైతే అవయవాలు వణుకుతాయో మన చేతిలో పెన్ను ఏమవుతుంది? జారిపోతుంది. అప్పుడప్పుడు మనకు కూడా తలనొప్పియో కొంచెం ఒళ్ళు బాగాలేనప్పుడు చెమటలు పట్టింది అనుకోండి, స్పృహ తప్పి పడిపోయినప్పుడు మన చేతిలో ఈవిడ పెన్ను మన పుస్తకం ఏం ఉన్నదో కూడా తెలియదు మనకి. ఇప్పుడు అర్జునుడు అటువంటి పరిస్థితిలో ఉన్నాడు, కళ్ళు తిరిగి పడిపోవటం, ఒక్కొక్కసారి సడన్ షాక్ అనమాట. సడన్ షాక్ లాగా వచ్చినప్పుడు మనిషి ఏం జరుగుతుందో తెలియదు, తనకు తానే ఆ యొక్క శక్తిని కోల్పోతాడు. అప్పుడు అర్జునుడి చేతిలో ఏముంది? పూలమాలలు లేవు, గాంధీవం ఉంది చేతిలో. ఆ గాంధీవం నేచురల్గా పట్టు తగ్గిపోతుంది. అదే చెప్తున్నాడు, గాంధీవం స్రంసతే హస్తాత్, హస్తాత్ నా చేతి నుంచి గాంధీవం పట్టు తగ్గిపోతున్నది. గాంధీవం అనేటువంటిది క్షత్రియుడు ఎప్పుడు పట్టుకొని ఉంటాడు, అది పట్టు తప్పింది అంటే ఆ క్షత్రియుడి యొక్క క్షత్రియత్వమే పోతుంది. క్షత్రియుడికి గాంధీవం ఎప్పుడు చేతిలో ఉండడం అది ఒక లక్షణం, క్షత్రియుడి లక్షణం. ఎప్పుడు పట్టు తప్పకూడదు, అది పట్టు తప్పుతున్నది అన్నాడు. గాంధీవం సంసతే, నా చేతిలో నుంచి జారిపోతున్నది. త్వక్ చైవ పరిదహ్యతే, శరీరం కాలిపోతున్నది, వేడెక్కుతుందన్నమాట శరీరం. శరీరం కాలిపో, దహ్యత అంటే ఏమిటి? కాలిపోతున్నది అంటే కాలిపోతుంది, నిజంగా టెంపరేచర్ పెరిగింది అని అర్థం. నిజంగా కాలటం కాదు, మనం కూడా జ్వరం వస్తే ఏం చెప్తాం? బస్ శరీరం కాలిపోతుందండి అంటాడు. కాలిపోతున్నదా ఏమిటి? కాలిపోతున్నది అంటే ఏమిటి అక్కడ అర్థం? ఉష్ణోగ్రత పెరిగింది అని అర్థం, టెంపరేచర్ పెరిగింది. త్వక్ అంటే చర్మం, శరీరం త్వక్ అంటే చర్మం, మనం కూడా అదే వాడతాం, చర్మం కాలిపోతుంది అంటాం. అదే చర్మమే కదా కాలుతుంది, వేడి ఎక్కడ తెలుస్తుంది? చర్మంలోనా వెంట్రుకల్లోనా? చర్మం మీదనే తెలుస్తుంది. అందుకనే ఇక్కడ అర్జునుడు ఏమన్నాడు? త్వక్ అన్నాడు. త్వక్ అంటే చర్మం, చర్మేంద్రియం. పరిదశ్యతే, కాలిపోతున్నది. నచ శక్తిరోమి అవస్థాతం, అవస్థాతం నిలబడటానికి కూడా నాకు శక్తి లేదు. అవస్థాతం అంటే నిలబడటానికి. అర్జునుడు వెనకాల యుద్ధ ఆ యొక్క రథంలో నిలబడి ఉన్నాడు. కృష్ణ పరమాత్మ నిలబడి ఉన్నాడా? కూర్చొని ఉన్నాడా? కూర్చొని ఉన్నాడు. అర్జునుడు నిలబడి ఉన్నాడు, గాంధీవం పట్టుకొని నిల్చొని ఉన్నాడు. అలా నిల్చున్న అర్జునుడు అంటున్నాడు, నేను నిలవలేకపోతున్నాను, శరీరం వణుకుతుంది నాకు అన్నాడు. నచ్చ అవస్థాతం శక్నోమి, నేను నిలబడగలేను అన్నాడు. ఇవన్నీ మనకు కలుగుతాయి ఒక్కోసారి కదా, అనుభవంలోకి వచ్చే ఉంటాయి మనకి. కళ్ళు తిరిగినప్పుడు, ఒంట్లో బాలినప్పుడు సహజంగా మనం కూలబడిపోతాం, నిలబడలేము. అదే చెప్తున్నాడు అర్జునుడు, అవస్థాతుం న శక్నోమి. తర్వాత భ్రమతీవచ మే మనః, చూడండి లక్షణాలన్నీ, వాళ్ళందరినీ నా వాళ్ళు అని మమకారం కలగానే వీళ్ళందరి మీద నేను యుద్ధం చెయ్యాలా, వీళ్ళందరి మీద నేను బాణాలు వదిలిపెట్టాలా అనేటటువంటి ఆలోచన మనసులో వచ్చేటప్పటికీ శరీరం కాళ్ళు చేతులు అన్ని పట్టుదప్పిపోయినాయి. నిలబడటానికి కూడా మనిషికి శక్తి లేకుండా పోయి మనస్సు భ్రమతి ఇవ, మనస్సు తిరిగిపోతున్నది అట్లా. అదే సినిమాలో అయితే చూపిస్తాడు, అటు పక్కన భీష్ముడు, ఇటు పక్క అర్జునుడు, అటు పక్క భీష్ముడు, ఇటు పక్క అర్జునుడు, ఇట్లా ఇట్లా జూమ్ జూమ్ చేసి చూపిస్తారు. మనసు ఎర్రలు తిరిగినప్పుడు వీలు తిప్పుతాడు అనమాట. మనం ఊహించుకోవాలి ఇవన్నీ కూడా. ఇప్పుడు అర్జునుడి మనస్సు తిరిగిపోయిందన్నమాట. భ్రమతి ఇవ మే మనహ, నా మనస్సు భ్రమకు లోనైపోయింది అన్నారు. అంతేకాదు ఆ మనస్సు భ్రమించినప్పుడు ఏం చేస్తుందంటే ఊహించుకుంటుంది చాలా. ఎప్పుడైతే మనస్సు భ్రమలో ఉంటుందో దాని పొట్టు అది తప్పిపోతుందో అది ఊహించుకుంటుంది చాలా. ఏమేమి ఊహించుకుంటుంది? దానికి ఏది దోస్తే అది ఊహించుకుంటుంది, దానికి తగినట్టుగా అది ఊహించుకుంటుంది. మనస్సు ఏం ఊహించింది తెలుసా? నాకు నా మనస్సు భ్రమను చెంది అపశకునాలన్నీ చూస్తున్నది అన్నాడు. నేను అపశకునాలు చూస్తున్నాను అన్నాడు. నిమిత్తాని చ పశ్యామి. నిమిత్తాని అంటే అపశకునం. నిమిత్తాని విపరీతాని నిమిత్తాన్ని పశ్యామి. విపరీతాని అంటే అశుభమైనటువంటి, మనకు అనుకూలం కానటువంటి అశుభ సూచకములు అంటారు. అపశకునాలంటారు చూసారా, కన్నదరటం. ఇవన్నీ నేను చెప్పను మీకు ఇప్పుడే, మీకు అందరికీ తెలుసు. ఎందుకు నేను చెప్తే మళ్ళీ భయం ఎక్కువ అవుతుంది. అపశకునాలు చాలా చూస్తుంటారు మనుషులు. అవి చూడంగానే ఏమవుతుందో, ఈవేళ ఏమవుతుందో అని చెప్పి దేవుడికి మరీ మరీ 10 నమస్కారాలు ఎక్స్ట్రా పెట్టుకుని వెళ్తూ ఉంటాం. ఆ శకునాలన్నీ శుభశకునాలు, అపశకునాలు అని చెప్పి రెండు రకాలు. పొద్దున్నే లేవగానే ఎవరి మొహం చూశాను అంటుంటాం కదా. పొద్దున్నే లేవగానే ఎవరి మొహం చూశాను అంటే అందుకనే చాలా మంది వాళ్ళ మొహం వాళ్లే చూసుకుంటుంటారు అద్దంలో. ఇంకెవరిని తిట్టే పని ఉండదు తర్వాత. అందుకని మన పెద్దలు చెప్తారు, అందుకని చెయ్యి చూసి కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే తుస్థితా గౌరీ అని చెప్పి చెప్పమంటారు మన వాళ్ళు. ఎవరి మొహమో చుట్టానికి ముందే లక్ష్మి సరస్వతి గౌరీని చూసుకొని చేతుల్లో ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి. కనుక ఇచ్చాశక్తి అనేటువంటిది మనిషికి మంచిదే, ఇచ్చాశక్తి. కానీ ఆ ఇచ్చాశక్తి అనేటువంటిది సరిగా లేకపోతే ఏమవుతుందంటే అదే ఇచ్చాశక్తి మనసుకి మనిషికి హాని చేస్తుంది. అందుకని జీవితంలో ఇచ్చా రాగము ఇవన్నీ కూడా తప్పు కాదు, కానీ వాటిని సరియైన మార్గంలో పెట్టాలి. కానీ అజ్ఞానులకి 99% తప్పు మార్గంలోనే ఉంటుంది. వాళ్ళ కోరికలు కానీ, వాళ్ళ యొక్క ఏమంటారు ఆశలు కానీ, ఇవన్నీ కూడా అజ్ఞానం వల్ల తప్పుడు మార్గంలోనే ఉంటాయి, సరియైన మార్గంలో ఉండవు. కనుక చెప్తున్నారు ఇప్పుడు, విపరీతాని నిమిత్తాని. నిమిత్తాని అంటే శకునములు, శకునములను నిమిత్తాని అంటారు. విపరీతాని అంటే అపశకునములు అని అర్థం. అశుభ సూచకములకు శకునములు. ఆ శకునములన్నీ నేను చూస్తున్నాను. ఓ కేశవ అన్నాడు. ఏ కృష్ణ అన్నాడు ముందు, తర్వాత మళ్ళీ కేశవ అన్నాడు. కేశవ అంటే కేశి అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు శ్రీకృష్ణ పరమాత్మ, కనుక కేశవ అని అర్థం. కేశి అని రాక్షసుని సంహరించావు నువ్వేమో, నన్నేమో ఇక్కడ మావాన్ సంభవం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు యుద్ధంలో అన్నాడు. నువ్వైతేనేమో రాక్షసుని మాత్రమే చంపావు, నేనేమో మా వాళ్ళని చంపాలా? ఓ కేశవ, నా శరీరం ఈ స్థితిలో ఉంది. గాంధీవం సంసతే హస్తాత్ పక్షైవ పరిదశ్యతే నక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి. కనుక ఇప్పుడు నా మనస్సు ఏ పరిస్థితిలో ఉంది? వాళ్ళని చంపడం సంగతి తర్వాత అసలు నేను నిలుచునే స్థితిలోనే లేను. నేను నిలుచుంటే కదా వాళ్ళంతా యుద్ధం చేయడానికి. అసలు యుద్ధం సంగతి తర్వాత ముందు నేను నిలుచునే సంగతి చూడన్నాడు. నిలుచోవలసిన అర్జునుడు కూర్చున్నాడు రథంలో చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నాడు అర్జునుడు? ఇంకా చెప్తున్నాడు చూడండి, ఈ విధంగా చెప్తూనే పోతాడు 2వ అధ్యాయం వరకు. ఇక్కడ నుంచి ఆరంభించి 2వ అధ్యాయం 10వ శ్లోకం వరకు అర్జునుడు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాడు. మరి కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడు? కృష్ణ పరమాత్మ వింటూ ఉన్నాడు, చెవు మాత్రం అర్జునుడికి ఇచ్చాడు. ఇదే చూస్తున్నాడు. ఇంకా అర్జునుడు వైపు చూడలే, చెవు మాత్రం అర్జునుడికి ఇచ్చాడు. అది చెప్తుంటారే, బాధలు వచ్చినప్పుడు పంచుకుంటే కాస్త భారం తగ్గుతుంది అంటారు. అందుకని కృష్ణ పరమాత్మకి సైకాలజీ తెలుసు బాగా. ఇది సైకాలజీ పుస్తకం తెలుసా మీకు, భగవద్గీత ద బెస్ట్ సైకాలజీ. ఇది కనుక చదివామంటే మన మైండ్ చక్కగా స్థిరంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మందికి తెలియదు ఆ సంగతి. ఇంత సైకాలజీ మరే గ్రంథంలోనూ ఎక్కడా ప్రపంచంలో లేదు. మనకు అది తెలియక ఇది ఏదో మత గ్రంథం అనుకుంటాం మనం చాలా మంది. అందుకని ఆవిడ మినిస్టర్ ఫారిన్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ అడిగారు, ఇది నేషనల్ స్క్రిప్చర్ గా చెయ్యాలి అని చెప్పి చెప్పినప్పుడు అంత గందరగోళం పార్లమెంట్ లో, ఇది ఎట్లా చేస్తావు నేషనల్ స్క్రిప్చర్ గా అని చెప్పి గందరగోళం చేస్తున్నారు వాళ్ళు. కానీ నేను చెప్తాను నేషనల్ స్క్రిప్చర్ కాదు, ఇంటర్నేషనల్ స్క్రిప్చర్ చేయాలంటాను నేను. జాతీయ గ్రంథం కాదు, అంతర్జాతీయ గ్రంథం చేయాలి దీన్ని. ప్రపంచం మొత్తానికి కనుక ఇది చదివి కనుక వినిపిస్తే ఈ టెర్రరిస్టులు నెక్సలైట్లు వీళ్ళందరూ ఉండరు, ఈ కల్ప్రిట్స్ ఉండరు ప్రపంచంలో. మావోయిస్టులు ఎక్కడ చూసినా పేపర్ చూస్తే ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం, రక్తం, తుపాకులు, కత్తులు తప్పితే ఏం కనపడుతున్నాయండి? ఇదా మనుషులు ఉండే లోకం. కనుక భగవద్గీత చదివితేనే మనిషికి మనస్సు ఆరోగ్యకరంగా ఉంటుంది. భగవద్గీత చదవని వాడికి ఆరోగ్యంగా ఉండదు మనస్సు. అది చదివే విధంగా చదవాలి, తెలుసుకునే విధంగా తెలుసుకోవాలి. కనుక ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఈ అర్జునుడి పరిస్థితి కాదు, మనందరి పరిస్థితి కూడా. ఎప్పుడన్నా ఎక్కువ సమస్యలు వచ్చినప్పుడు, ఇంట్లో బాధలు వచ్చినప్పుడు, దిగులు చింత వచ్చినప్పుడు మనం కూడా మన స్వాధీనం లేకుండా పోతుంది. కాళ్ళు చేతులు ఆటం లేదండి అంటాడు. అదే పరిస్థితి అర్జునుడికి ఉన్నది ఇప్పుడు. నా మనసు ఏం పనిచేయడం లే ఇవాళ అన్నాడు. ఏం చేస్తా పనిచేయకపోతే అంటే ఏమిటేమిటో అన్ని కల్పనలు కనపడుతున్నాయి నాకంటాడు. అదే పరిస్థితి మనకు వస్తుంది. అర్థమైందా? ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు ఆ మనిషికి తెలుస్తుంది ఆ పడే కష్టం. కనుక అర్జునుడిని స్థలంలో మనల్ని మనం చూసుకోవాలి. సమస్య వచ్చినప్పుడు మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, అప్పుడు కృష్ణ పరమాత్మ, ఇంతవరకు కృష్ణ పరమాత్మ సారథియే, అందుకని వెనక్కి తిరగల, సారథి కదా, ముందే చూస్తున్నాడు, చెవు మాత్రం అర్జునుడికి ఇచ్చాడు. అందుకని ఎవరైనా కష్టాలున్నప్పుడు, సమస్యలున్నప్పుడు, కష్టాలంటే సమస్యలు, కష్టాలతో కూడినటువంటి సమస్యలున్నప్పుడు అవి లేనటువంటి వ్యక్తి దగ్గర మనం చెప్పుకోవాలి. అలా చెప్పుకోవడం వల్ల ఆరోగ్యం, మనిషి ఒంటికి ఆరోగ్యం, మనస్సుకి ఆరోగ్యం. అలా చెప్పుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మనిషిలో ఆ దిగులు చింత పెరిగి 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 సైకోసోమాటిక్ ఎలిమెంట్స్ అంటారు, మనిషికి మానసిక రోగాలన్నీ వస్తాయి. వెనకటి రోజుల్లో ఇంట్లో ఏదన్నా సమస్య వస్తే చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి 20 ఏళ్ళు 30 ఏళ్ళు లోపున్న వాళ్ళందరూ ఏదైనా సమస్యలు వస్తే ఇంట్లో పెద్దవాళ్లతో చెప్పుకునేవాళ్ళు. పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఇంట్లో 60 70 ఏళ్ల పైన వాళ్ళు, 80 ఏళ్ల వాళ్ళు, 90 ఏళ్ల వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి చెప్పుకుంటే కొంచెం మనసులో భారం తగ్గిపోతుంది. వాళ్ళేదో మన సమస్యలు తీరుస్తారని కాదు, ఆ ముసలి వాళ్ళు వాళ్ళేం తీరుస్తారు, కానీ సలహా ఇస్తారు. చూసారా? వాళ్ళేం ధన సహాయం చేయకపోవచ్చు, వారి శారీరకంగా మనకు సహాయం చేయకపోవచ్చు, కానీ మాట వింటారు కదా ఫస్ట్. ఆ వినే ఒడి దొరకాలి మనకు. మనకు ఒడి అంటే ఏమిటి? వాళ్ళ దగ్గర మనం చెప్పుకోవడానికి మనకు అటువంటి స్వేచ్ఛ, వాళ్ళు మన దగ్గర మనకు లభించాలి కదా ముందు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ భారం, వాళ్ళ దగ్గర మనం చెప్పుకున్నప్పుడు, మన సమస్య మనం చెప్పుకున్నప్పుడు మనకు సమస్య భారం తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు మనసు లైట్గా ఉంటుంది, ఆ మనసులో ఎటువంటి వ్యాధి రాదు. అందుకని ఆ రోజుల్లో మన వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇళ్లల్లో కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండేవి కాదు, సైకియాట్రిస్ట్ డాక్టర్లు లేరు. అర్థమైందా? ఎందుకంటే అత్తయ్యలో, మామయ్యలో, తాతయ్యలో, అమ్మమ్మలో ఇంట్లో ఉండేవాళ్ళు, బామ్మలు, నాయనమ్మలు అందరూ ఉండేవాళ్ళు ఇళ్లల్లో. చక్కగా మనకు చక్కగా వినేవాళ్ళు మన కథంతా, విని సలహా చెప్పేవాళ్ళు. సలహా చెప్పకపోయినా సరే మనకేదో ఒక తృప్తి. పూజ్య స్వామీజీ అంటుంటారు, దయానంద స్వామీజీ, ఇంట్లో కనుక అమ్మమ్మలు నాయనమ్మలు, నాయనమ్మ అంటే ఎవరు, నాన్న అమ్మ, అమ్మమ్మ అంటే అమ్మ అమ్మ, తాతయ్యలు గాని వీళ్ళు కనుక లేకపోతే, అత్తయ్యలు మామయ్యలు పెద్దవాళ్ళు లేకపోతే ఎవరితో చెప్పుకుంటాం? ఇప్పుడు లేరు కదా అందరూ, ఉమ్మడి కుటుంబానే లేవు, ఇంట్లో భార్య భర్త పిల్లలు ఎవరు ఉండరు. ఇంకా ఆ భార్య భర్త కూడా ఉద్యోగాలకు పోతున్నారు, ఇంకా చెప్పుకునేది ఎవరికి, దేవుడితో కూడా చెప్పుకోలేవు, దైవభక్తి కూడా అంతకంటే లేదు, ఎవరితో చెప్పుకుంటారు? అందుకని ల్యాప్టాప్ పెట్టుకుంటాడు ముందు. ఆ ల్యాప్టాప్ పెట్టుకుని అన్ని ఇంటర్నెట్ అంతా చూస్తాడు, చూసి అన్ని రకాల చెడు అలవాట్లన్నీ వస్తాయి ఒక మనిషి. కనుక అమ్మమ్మ యొక్క ల్యాప్ కనుక దొరకపోతే ల్యాప్టాప్ వస్తుందంటారు స్వామీజీ. అమ్మమ్మ ల్యాప్ అంటే ఒడి, దొరకకపోతే పిల్లల ఒడిలోకి ఏమొస్తాయి, ల్యాప్టాపులు వస్తాయి. ల్యాప్టాపులు వస్తే మన ముఖం కూడా చూడరు వాళ్ళు. అందుకే అమ్మా నాన్నలంటే ఎవరికి లెక్కలేదు పిల్లలకి. ఈ రోజుల్లో అమ్మ ఎంత గౌరవం ఇవ్వాలి, అమ్మకి ఎంత గౌరవం ఇవ్వాలి, నాన్నకి అయినా లేవు. అందుకని ఎప్పుడైనా సరే మన మానసికమైనటువంటి ఒక సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక గురువుకు, మన ఇంట్లో వాళ్ళకే పెద్దవాళ్లకు అనుభవజ్ఞులకు చెప్పుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే వినే చెవు కావాలి కదా, వినేవాడు కావాలి కదా. పెద్దవాళ్ళైతే వాళ్ళు ఎక్కువ కదలరు, ఇంట్లోనే ఉంటారు కదా, ఫ్రీగా ఫాస్ట్గా నడవరు వాళ్ళు, అందుకని అక్కడే కూర్చుంటారు కనుక వాళ్ళకి చూసారు అడ్వాంటేజ్. పెద్దవాళ్ళు పాపం మొబిలిటీ తక్కువ, వాడు ఇంకెక్కడికి పోలేడు, ఎందుకంటే అక్కడికి కూర్చో నువ్వు చెప్పేది అంతా వింటూనే ఉంటాడు. ఒక నీకు చెవు దొరుకుతుంది వినడానికి, వాళ్ళకి వినపడుతుందో లేదో నువ్వు చెప్పేసి వెళ్ళిపో అంతే, జస్ట్ లెట్ అవుట్ లీక్ అవుట్ అన్నారు. వాళ్ళు సగం వింటారు అంటుంటారు, ఏదన్నా కానీ మన వాళ్ళు కదా అనేటువంటి. చూడండి ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆరోగ్యం ఈ కుటుంబాల్లో లేదు ఇప్పుడు. అందుకనే మనిషికి ఆ మానసిక భారం, అనారోగ్యం ఇవన్నీ రావడానికి కారణం అదే. మనం తెలుసుకోవడం ఈ సంగతి, మనం ఏదో సూపర్ఫిషియల్గా ఆలోచిస్తాం అన్ని. అందుకని ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారు, అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళు అనారోగ్యంగా ఉంటారు, ఇక్కడ పిల్లలు అనారోగ్యంగా ఉంటారు. ఈ ఇంట్లో అటు వాళ్ళు అనారోగ్యం, ఇటు వీళ్ళు అనారోగ్యం, డాక్టర్లు విరిగిపోతున్నారు. చూసారా, అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళు అనారోగ్యం అయితే పిల్లలు లేరే దగ్గర, మనవాళ్ళు లేరే, మనవరాళ్ళు లేరని చెప్పి వాళ్ళు దిగులు పడుతున్నారు. ఇక్కడ ఇంట్లో ఎవరు చెప్పుకోవడానికి, షేర్ చేసుకోవడానికి ఎవరికి లేకపోతే ఏముంది, టీవీ ఆన్ చేస్తాడు లేకపోతే కంప్యూటర్ ఆన్ చేస్తాడు లేకపోతే ఫోన్ చూస్తూనే ఉంటాడు ఎప్పుడు, మొబైల్ ఫోన్. ఎవరున్నారు చెప్పుకోవడానికి? ఇదంతా వన్ వే ట్రాఫిక్ కదా, ఇంటర్నెట్కి పోతే ట్రాప్ అవుతున్నారు. చూసారా, కనుక అనారోగ్యానికి ఎవరు కారణం తెలిసిందా? ఉమ్మడి కుటుంబం లేకపోవడమే అనారోగ్యానికి కారణం. ఆధారం లేదు, రేపు ఏమైపోతుంది, నాకెవరు చూస్తారు, నన్ను ఎవరు చూస్తారు, ఇంట్లో ఎవరు లేరే అని. ఒకే మనిషి, ఇద్దరు మనుషులు ఉండేటప్పటికి ఇంకొకరు లేరు, ఆధారం లేదు మనుషులకి. కనుక ఉమ్మడి కుటుంబంలో ఎంత సౌఖ్యం ఉన్నదో మనిషికి, ఎంత ఓర్పు, ఎంత సహనం పెరుగుతుంది మనిషికి, ఎంత అనుభవం వస్తుంది. 80 ఏళ్ల వాళ్ళకున్న అనుభవం 30 ఏళ్ల వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? కనుక 80 ఏళ్ల వాడి యొక్క జీవిత అనుభవాన్ని 30 ఏళ్ల వాడు తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం కాదు, మంచి అవకాశం. కానీ మన అవకాశాన్ని పొందే స్థితిలో లేవు. ఎందుకంటే నాకంటే 50 ఏళ్ళు ముందు జీవించున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర నేను మసిలాననుకోండి, మెదిలాననుకోండి, ఎంత అనుభవం వస్తుంది? నువ్వేం మాట్లాడక్కర్లే, గంటలసేపు కూర్చొని వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళతో పాటు ఉంటూ ఉంటేనే నీకు ఎంతో తెలుస్తుంది. ఇది సీక్రెట్ సైకాలజీ. ఇవన్నీ ఎక్కడ చెప్పారు? ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇక్కడ అర్జునుడి యొక్క చరిత్రలో ఇమిడి ఉన్నాయి అంటున్నాను నేను. మీరు ఏ కామెంటరీ బుక్స్లో దొరకవు ఇవన్నీ, ఇదంతా ఎక్స్ట్రాపులేషన్. మనస్సు ఆ అర్జునుడి మనస్సు వెనకాలకి వెళ్ళాలి, మన మనస్సు అర్జునుడి మనస్సు వెనకాలకి వెళ్ళాలి. అర్జునుడు ఎలా ఆలోచిస్తున్నాడు, కృష్ణుడు వింటున్నాడు. ఎప్పుడైతే అర్జునుడు ఆపుతాడో అప్పుడు కృష్ణుడు వెనక్కి తిరుగుతాడు. అంతే కదా, మన మాటలు వినాలి కదా ముందు. ధోరణి పోతూనే ఉన్నది అర్జునుడి ధోరణి. కృష్ణుడు ఏం చేస్తున్నాడు? వింటూనే ఉన్నాడు. అది వినేవాడికి ఓపిక కావాలి. అవతల వ్యక్తి యొక్క భారాన్ని, దిగులు, చింతని మనం పంచుకోవడం అంటే ఏమిటి? వినాలి. మన పిల్లలు ఏదైనా చెప్తూ ఉంటే మనతో వాళ్ళ ముఖంలోకి చూసి మనం వినాలి. అది ఏం చెప్తున్నాడు అనేది తర్వాత విషయం. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వారికి మనం సమయాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఇంత ఎందుకు చెప్తున్నాను? మీ పిల్లలకి, మీ మనవళ్ళకి, మనవరాళ్ళకి వాళ్ళు మాట్లాడేటప్పుడు వారికి సమయాన్ని ఇవ్వండి. ఏ నా పనుంది నేను పోవాలి అనకూడదు. వాళ్ళకి సమయాన్ని ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు వారి యొక్క మనస్సును వెలిబుచ్చుకుంటారు. అలా సమయాన్ని ఇస్తే మనం ఎంతో సేవ చేసిన వాళ్ళం అవుతాం. సమాజానికి సేవే, నీ కుటుంబానికి సేవ చేస్తే నువ్వు సమాజానికి సేవ చేసినట్లే కదా. చాలా మంది కుటుంబాన్ని వదిలిపెట్టి సమాజానికి సేవ చేయడానికి పోతారు. కుటుంబం ఫస్ట్, తర్వాత సమాజం. అర్థమైందా? ఇంటిని చక్క పెట్టుకోకుండా దేశాన్ని ఏం చక్క పెడతావు? మీ ఇల్లు శుభ్రం చేసుకో మొదట, తర్వాత దేశాన్ని. అదేవిధంగా ఇక్కడ కూడా మనం అర్జునుడు చెప్తూ ఉంటే కృష్ణ పరమాత్మ వింటూనే ఉన్నాడు. ఎంత ఓర్పో చూడండి, సెకండ్ చాప్టర్ 10వ శ్లోకం వరకు ఎన్ని శ్లోకాలు, ఇంతసేపు అర్జునుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం వినాలి. అంత మన కథే అర్జునుడి కథ అంటే మన కథే. ఏమిటా కథ? 31వ శ్లోకం. నచేయోను పశ్యామి. ఎందుకు ఇంత విడమర్చి చదువుతున్నాను నేను? అర్థమైందా? కేశవ అన్నాడు, తన యొక్క శారీరక స్థితిని వర్ణించాడు. అంతటితో అది అయిపోయింది. ఇప్పుడు మానసిక ఆలోచనలన్నీ బయట పెడుతున్నాడు. అందుకని అక్కడ కట్ చేశాను నేను. నేను అలా చదవగానే మీరు వెతుక్కుంటున్నారు శ్లోకం ఎక్కడా అని. అందుకని చాలా అలర్ట్ గా ఉండాలి క్లాసులో, చాలా అలర్ట్ గా ఉండాలి. 31వ శ్లోకంలో 1వ లైన్లో కేశవతో శరీర వర్ణనం అయిపోయింది. తర్వాత ఆలోచన, తర్వాత చెయ్యబోయేటటువంటి ఏమిటి అనేటటువంటి చెప్తున్నాడు. అర్థమైందే? నశ శ్రేయ అనుపశ్యామి, ఈ నిమిత్తాలన్నీ చూస్తున్నాను అన్నాడు. అందరితో అయిపోయింది. ఇప్పుడు తన నిర్ణయాన్ని చెప్తున్నాడు. ఇంతవరకు తన శరీర స్థితి, మనస్థితిని వర్ణించాడండి. ఇప్పుడు ఏమిటి? తన నిర్ణయాన్ని చెప్తున్నాడు ఇప్పుడు. అందుకని మారిందా లేదా? ఈ పరిస్థితి వల్ల, ఇటువంటి పరిస్థితి వల్ల ఇప్పుడేమిటి అన్ని రాబోయేటటువంటి ఊహించుకున్నాడు అర్జునుడు. ఇవన్నీ జరుగుతున్న వల్ల అన్ని అమంగళం తెలుస్తున్నాయి. నా శరీరం స్వాధీనంలో లేదు. నేను ఒక గాండివే పట్టుకోలేను. నేను యుద్ధం చేయలేను. కనుక ఈ యుద్ధం చేయడం వల్ల చాలా అన్ని మనకు అమంగళాలే జరుగుతాయి. ఇది మంచిది కాదు అని చెప్పి నిర్ణయించుకొని, నేను ఏ శ్రేయస్సును చూడటం లేదు ఈ యుద్ధం వల్ల అని చెప్పేసి నిర్ణయానికి వచ్చేసాడు. చూసారా? కృష్ణ పరమాత్మతో మాట్లాడాలంటే ఎంత మాట్లా. ఊరికే వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఏమన్నా జీతం ఇస్తున్నాడా కృష్ణుడికి? లేదు. కృష్ణ పరమాత్మను ముందు కూర్చోబెట్టుకొని తన నిర్ణయాన్ని చెప్పేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? శ్రేయ న అనుపశ్యామి, ఈ యుద్ధం చేయడం వల్ల నేను ఎటువంటి శ్రేయస్సును, క్షేమాన్ని, మంచిని చూడడం లేదు అన్నాడు. ఈ యుద్ధం వల్ల నాకు ఒక్క మంచి ఫలితం ఉండదు అని తెలిసిపోయింది అన్నాడు. శ్రేయ న అనుపశ్యామి. ఎందువల్ల? హత్వా స్వజనం ఆహవే, ఈ యొక్క స్వజనుల్ని చంపితే ఏమిటయ్యా క్షేమం అంటున్నాడు. స్వజనం, అది స్వజనం, స్వజనం చూసారా? మళ్ళీ యుద్ధాన్ని రాకముందు స్వజనం కాదా ఏమిటి? ఇక్కడ ఇలాగానే మనసు మారిపోయింది, అనురాగం పెరిగింది. ఆహవే, ఈ యొక్క వీళ్ళందరినీ చూసేటప్పటికీ నాకు ఎటువంటి ఆహవే అంటే, ఈ యుద్ధ భూమిలో, ఈ యుద్ధంలో నా బంధువులందరినీ, నా వాళ్ళను చంపి హత్వా స్వజనం శ్రేయ న అనుపశ్యామి, వీళ్ళందరినీ, నా వాళ్ళందరినీ, నా వాళ్ళందరినీ, అటువైపు వాళ్ళు నా వాళ్ళే, ఇటు వాళ్ళు వాళ్ళందరూ నా వాళ్ళని చంపుతారు, నా వాళ్ళందరూ నా వాళ్ళని చంపు, నా వాళ్ళు నా వాళ్ళని చంపుతారు. ఇట్లాంటివి చూస్తే నాకేమి క్షేమం కనబట్టలేదు ఇందులో అన్నాడు. తర్వాత ఇంకా చెప్తున్నాడు, కనుక ఏమిటంటే నాకు యుద్ధం చేయాలని లేదు, పెడదాం పద అంటున్నాడు. తర్వాత చూస్తాం, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.